నడివయసు దాటాకో ముదిమిపైన పడ్డాకో ధారణ చేయడం అంత సులభం కాదు. బాల్యంలో ఉండే చురుగుగా నేర్చుకునే శక్తి క్రమంగా తగ్గడమే అందుకు కారణం. అందుకే విలువల గురించి చిన్నతనంలోనే బోధించాలి. బాలవికాస్ దానికో చక్కని వేదిక. పరమేష్టి తత్వానికి పునాది శ్రీ సత్యసాయి బాలవికాస్ అనే అంశంపై సీనియర్ బాలవికాస్ గురువులు పాల్గొంటున్న గోష్ఠి కార్యక్రమం వింటారు.
ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్ గురువులు టిఎస్ఎన్ మూర్తి గారికి, భ్రమరాంబ గారికి, శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి సుధారాణి గారికి, సాయిరాం, మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని పొందే నిమిత్తం ఈ యొక్క మనిషి తన చుట్టూ ఉన్న సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క భగవత్తత్వాన్ని తెలుసుకుని అవగాహన చేసుకుని ఆచరించే నిమిత్తము మానవులు ఈ యొక్క ఉండేటువంటి బాల వికాస్ అంటే చిన్నపిల్లలు బాలబాలికల్లో ఈ అవగాహన పెంచే నిమిత్తము వాళ్లకి అనుభవపూర్వకంగా వాళ్ల చేత ఈ అవగాహన ఆచరింపచేసే నిమిత్తము ఈనాటి చర్చా కార్యక్రమంలో పరమాత్ముణ్ణి చేరుకునే దిశలో పిల్లలు తయారు చేసేటువంటి వాతావరణంగా ఈ ప్రకృతిని గురించి ఈ యొక్క పిల్లల అవేర్నెస్ గురించి కూడా ఈనాటి కార్యక్రమంలో మనం చర్చించుకోబోతున్నాము. మొట్టమొదటగా బాల వికాస్లో 40 సంవత్సరాల నుంచి అనుభవం కలిగినటువంటి నెల్లూరు నుంచి వచ్చిన భ్రమరామ్మ గారు మొట్టమొదటగా వాళ్ళ అనుభవపూర్వకమైనటువంటి ఒక అనుభవాన్ని మీరు మా శ్రోతలకి వివరించండి అమ్మా.
తప్పకుండా రామకృష్ణ గారు. అలనాడు గురుకుల పాఠశాల ఉండేవి. అవి చక్కని ప్రకృతి సౌందర్యంతో ఆహ్లాదం కలిగించే విధంగా ఉండేవి. గురువులు ప్రేమ వాత్సల్యాలతో ప్రేమపుత్రులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దేవారు. విద్యార్థులు గురువునందు శ్రద్ధ, సృష్టికర్త యందు భక్తితో విద్యను అభ్యసించేవారు. ఈనాడు భగవాన్ బాబావారు విశ్వ మానవాళికి మహోన్నతమైన భగవంతుణ్ణి పొందే ఆత్మవిద్యను నేర్పి అద్వైతులుగా చేయటానికి ప్రశాంతి నిలయమని పవిత్రమైన ఆశ్రమాన్ని ఆశ్రయంగా మనకి ప్రసాదించారు. వ్యక్తి, సమాజము, పరమాత్మ యొక్క అవినాభావ సంబంధాన్ని తేట తెల్లపరిచారు. పసితనం నుంచి వ్యక్తికి శారీరక, మానసిక, ఆధ్యాత్మ వికాసం అవసరమని చెప్పారు. తల్లి ఒడి ప్రథమ బడి. తల్లి ఒడి నుంచి పిల్లలు గురువుని చేరినప్పుడు 6-9 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకు భజన, ప్రార్థన, నిశ్శబ్దంగా కూచోవటం ద్వారా దైవప్రీతిని, సామాజిక కార్యక్రమాల ద్వారా ఐకమత్యము, సంఘీభావన, అదే సంఘనీతిని, మహనీయుల భక్తుల కథలు, గాథల ద్వారా దైవప్రీతి, పాపభీతిని నేర్పించటానికి పిల్లల్ని చేర్చుకుని చక్కని క్రమశిక్షణ అనే బలమైన కవచాన్ని అందజేయాల్సిన అవసరం ఉంది. తద్వారా వారు రేపు కలివిడితనాన్ని కలిసికట్టుగా సంఘంలో ప్రవేశిస్తారు. స్వధర్మే నిధనం శ్రియః సర్వే భద్రాణి పశ్యంతు. అందరి క్షేమంతోనే మన యొక్క క్షేమం కూడా కలిసి ఉన్నదనే అవగాహన పిల్లలకు కలిగేటట్లు చేయాలి. భగవాన్ బాబావారు బాలబాలికలకు ఇలా అన్నారు. కొక్కరో కోయని కోడి కూయగాని చక్కగా నిద్ర మంచము నుండి లెమ్ము, పల్దోమి దేహబాధలు తీర్చి జలకమాడి ధరించి చలిది భుజించు, హితమైన వస్తువున్ మితముగా నమిలి మితముగా భుజించిన మేలగును, బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకోగల బాలుడనిపించుకొను, తేమలో ఎప్పుడూ తిరుగంగబోకు, పరుగుడి చెడుగుడి బంతులాటయు సరియైన వేళల సలుపుచుండు, ఈ రీతుల నీవు పరిగణింతువేని ఆరోగ్య భాగ్యము నందగలవు అని చెప్తూ పిల్లలకు ఉత్సాహపరిస్తే పెద్దయ్యాక వారు ఆత్మవిశ్వాసంతో అద్భుతమూర్తిని తమలోనే దర్శించుకోగలుగుతారు. వాళ్లు నమ్మేటట్టుగా తయారు చేస్తే న్యాయంగా ఉంటారు. ఈ గురువులనేవారు ఒక అలారం పీస్ లాంటి వారు. బలమైన దేహంలో దృఢమైన మనస్సు ఉంటే వాళ్ళు ఎన్నో ఘనకార్యాలు సమాజంలో సాధించగలుగుతారు. ఆత్మవిద్యకు చెందిన అక్షరమాల పసితనంలోనే వాళ్ళకి అలవడాలి. ఒకే ఒక గుర్తు, భగవంతుణ్ణి పొందటానికి సాధన అనేది ప్రేమ ఒక్కటేనని గుర్తించేటట్లుగా ప్రవర్తించాలి. మానవులకు ఉండవలసిన సంబంధం అదే దైవ సంబంధము, ఈశ్వరుడే నీకు స్నేహితుడు అని భగవాన్ బాబా గారు చెప్తారు. భగవాన్ బాబా పక్కవారి పట్ల, మనతోటి ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న వారి పట్ల ఒక స్పృహ కలిగి ఉండాలని, బయట ఉన్న ప్రకృతిలో గాని మన ప్రక్కన ఇరుగు పొరుగునున్న వారి పట్ల ఒక సరియైన అవగాహన కలిగి ఉండాలని, ప్రతి పనిని శ్రద్ధతో, కర్మసు కౌశలం, ఏ పని చేసినా దాంట్లో ఒక పరమార్థం, ఒక సునిశ్చితమైన దృష్టి అవసరమని చెప్తారు. రామకృష్ణ గారు, నాకొకటి గుర్తొస్తోంది, భగవాన్ బాబా వారు ఇక్కడ గురువులకు శిక్షణ ఇచ్చారు. పిల్లలకు క్లాసులు నడిపేటటువంటి గురువులకి సుమారుగా 1883 అలా అనుకుంటా, ఆ శిక్షణ ముగిసినటువంటి రోజున స్వామి చక్కని విందు ఏర్పాటు చేశారు క్యాంటీన్లో. అందరికీ 16 రకాల పైన పిండి వంటలతో కమ్మని భోజనం పెట్టారు. స్వామి మధ్యలో ఇటు అటు ఇద్దరు ప్రముఖులు కూర్చున్నారు. స్వామి కూర్చునే ముందు ఆ పక్కవారి పళ్లెల్లో చూస్తే ఒక చపాతి కాలనట్టుంది, అది చేత్తో తీసి చూశారు. సరాసరి వంటింటోకి వెళ్లి దాన్ని చక్కగా సరియైన పాళ్లల్లో కాల్చి దాన్ని పటకారతో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దీనిని బట్టి మనం ప్రతి పనిని శ్రద్ధతో, భక్తితో, అనగా ఒక స్పృహ కలిగుండి ఏ పని చేసినా కూడా దానిలో ఉన్న నిశితమైన, సున్నితమైన విధంగా ఆచరించాలని స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. అదేవిధంగా పిల్లలకు హృదయాన్ని ఎరిగి ప్రేమతో వారిని చేరదీసినట్లయితే వాళ్లలో అద్భుతమైన కర్మశు కౌశలం అంటారు, వాళ్లలో ఎంతో నిశితమైనటువంటి, మనకి కూడా తెలియనటువంటి అద్భుతమైన కౌశల్యం ఉంటుంది వాళ్ళకి. వాటిని ఆటల ద్వారా, పాటల ద్వారా, మంచి కథల ద్వారా మనం వాళ్ళకి తెలియజేసినట్టయితే సమాజంలో రేపు వారు ఒక చక్కని నిష్ఠ అనే ఒక కవచం ద్వారా భావి భారత పౌరులుగా దేశంలో చక్కని సంఘంలో మంచి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని నిలపగలరని నా యొక్క అవగాహన.
బ్రహ్మరాంబ గారు, మీరు చక్కగా ఇంతవరకు షేరింగ్ హ్యాబిట్, ప్రేమతత్వం, ఈ విషయాలు మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విషయం నాకు గుర్తుకొస్తుంది. స్వామి చిన్ననాడే తన దగ్గర ఉన్నది ఏదైనా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి, బిచ్చగాళ్ళకి వెనక్కి చూసుకుండా ఇచ్చేసేవారు. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్వామి తన దగ్గర ఉన్నది అందరికీ పంచుతుండేవాళ్ళు. చిన్నప్పుడే పాండురంగ భజన మండలిని పెట్టి నామస్మరణ కూడా పిల్లలతో చేయించేవారు. ఆ విధంగా స్వామి నామ సంకీర్తన, షేరింగ్ హ్యాబిట్ ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే స్వామి నేర్పినట్టుగా తెలుస్తుంది. అమ్మ సుధారాణి గారు, మీరు అనుభవజ్ఞమైనటువంటి, శ్రీకాకుళంలో చాలా కాలంగా బాల వికాసం నడుపుతున్నారు కదా, మరి ఈ యొక్క మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, వాతావరణంలో అనేక పంచభూతాల్లో అనేకమైన కాలుష్యాలు మనకి గమనిస్తున్నాం కదా, ఈ కాలుష్యాల గురించి మా పిల్లలకి, అంటే ఇప్పుడు మన బ్రహ్మరామ గారు చెప్పిన చాలా చిన్న పిల్లల వయస్సు, అంతకన్నా కొద్ది పెద్ద పిల్లలకి ఏ విధంగా వాళ్ళకి ఆ అవగాహన కల్పిస్తాం, మీ అనుభవపూర్వకమైనటువంటి ఉదాహరణలు కాస్త చెప్పండి, మన శ్రోతలకు చెప్తే సంతోషంగా ఉంటుంది.
రామకృష్ణ గారు, లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ లవ్ గాడ్ ఇన్ ఆల్ అదర్స్ మనం పిల్లవాళ్ళకి చెప్తూ ఉంటాం. అదే స్వామి చెప్పిన మాటలే. అలాగే మన భారతీయ సంస్కృతి గురించి స్వామి చక్కని వాక్యం చెప్పారు, కల్చర్ ఈజ్ కన్సర్న్ ఫర్ అదర్స్ అని చెప్పారు. అంటే ఇతరుల పట్ల, ఇతరులు ఎవరు మనమే మన చుట్టూ ఉన్న బంధువులు కాకుండా మన చుట్టూ నివసిస్తున్న ప్రాణకోటి అంతటినీ కూడా మనం కేర్ ఉండాలి, వాటి పట్ల కైండ్నెస్ కలిగి ఉండాలి, వాటి పట్ల ప్రేమను కలిగి ఉండాలి అని చెప్పారు. దానికి చెప్తూ లవ్ టువర్డ్స్ నేచర్ అంటూ ఇప్పుడు స్వామి చెప్తుండేవారు. టువర్డ్స్ నేచర్ మీన్స్ అన్ని ప్రాణులు అన్ని జీవరాశుల పట్ల మన ప్రేమను కలిగి ఉండాలి. అందుకే స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటూ కూడా ఇప్పుడు మనకి చెప్తూ ఉండేవారు. దీనికి మాకు మా బాల వికాస్ లో ఒక చిన్న సంఘటన జరిగింది, అది మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. శైలజ అనేటువంటి ఒక బాల వికాస్ గురువు ఉండేది. అమ్మాయి చాలా చక్కటి టీచరు. అయితే ఒక వారం అమ్మాయి క్లాస్కి రాలేకపోయింది. పిల్లలు నాతో చెప్పారు, మేడం ఏర్ప ఆవిడ రాలేదు మా గురువు గారని. ఎందుకని నేను విచారణ చేస్తే అమ్మాయి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉందని తెలిసింది. మేము వెళ్ళాం. వెళ్ళినప్పుడుకి అమ్మాయి స్వామిలో ఐక్యం చెందడం జరిగింది. పిల్లలందరూ చాలా బాధపడ్డారు, మేడం గారు ఎందుకు ఎట్లాగా అని. మేము విచారణ చేస్తే వాళ్ళకు అనుకుంటే అమ్మాయికి డెంగ్యూ ఫీవర్ వల్ల చనిపోయిందని తెలిసింది. అయితే అప్పుడు పిల్లలు మాకు అడిగారు, మేడం గారు ఏం చేద్దాము ఏంటి ఇలాగా అని. అయితే మనం ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ లాగా మనం చేద్దాము, దోమలు ఎన్ని రకాలు, ఈ దోమల వల్ల ఏ ఏ వ్యాధులు కలుగుతున్నాయి, వీటిని రాకుండా మన పరిసరాలు మనం ఎలా ఉండాలి ఉంచుకోవాలి, మనం ఎట్లా ఉండాలి, అటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలని పిల్లలకి ప్రతి నెల లాస్ట్ సండే బాల వికాస్ క్లాసులో మేము ఒక ప్రాజెక్ట్ వర్క్ గా పెట్టుకుని ఆ యొక్క వివరాలన్నీ సేకరించమని తెలిసే పేపర్ల ద్వారా లేదా నెట్ ద్వారా మీ పెద్దలు ఎవరైనా ఉంటే మీ చుట్టాలు ఉంటే అందరి దగ్గర సమాచారాన్ని సేకరించి వచ్చే క్లాస్కి తీసుకురండి అని మేము అందరికీ చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా ఆ సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. పిల్లల్లో వాళ్ళు తెచ్చుకున్న సమాచారాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి భయం వాళ్ళలో కలిగింది. పిల్లల్లో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది, ఒక రకమైన అవేర్నెస్ వచ్చింది. పిల్లలు అప్పటి నుండి వాళ్ల ఇళ్లను వాళ్ల తాలూకా పరిసరాలనే కాకుండా వీధిలో వాళ్ళు నడిచే త్రోవలో ఉన్న వాళ్ళకి కూడా తొక్కులు పడితే తీసి డస్ట్బిన్ లో వేయడము, వాళ్ళకి ఎట్లా వెయ్యాలని చెప్పడము, ఎలా ఉంచుకోవాలని చెప్పడము, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు నేర్చుకునేది ఏంటి, వాళ్ళు సేకరించిన సమాచారం ప్రకారం వారు ఎంత భయపడ్డారో వారికి ఏం తెలిసింది అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము దీనికి కంటిన్యూషన్ గా ఒక పేరెంటింగ్ అనే మీటింగ్ పెట్టుకున్నాము. పేరెంట్స్ ని పిలిచాము, పిల్లలు మాకు ఈ విషయం చెప్తున్నారు, మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని మేము కనుక్కున్నాము. పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా, అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చిందండి, వాళ్ళు బుక్స్ గానీ వాళ్ళు బట్టలు గానీ వాళ్ళు వాడే విధానం గానీ వాళ్ళు చెత్త డస్ట్బిన్ లో వేసే విధానం గానీ అంతా చాలా చక్కగా ఇన్నాళ్ళలా కాకుండా చాలా నీట్ గా ఉండడం చేయడం జరుగుతుందండి. మాకు కూడా మేము పొరపాటున ఏమైనా చేస్తే మాకు కూడా హెచ్చరిస్తున్నారని చెప్పడం జరిగింది. పేరెంట్స్ నుండి మేము అది విని చాలా సంతోషించామండి. ఇది చాలా బాగుంది కదా అని చెప్పి మేము తర్వాత నెక్స్ట్ మంత్ కి వాటర్ కన్జర్వేషన్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నామండి. పెట్టుకుని పిల్లలందరికీ కూడా ఆ వాటర్, మీరు ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారు, మీకు ఇంట్లో ఎన్ని ట్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్యాప్స్ ఉన్నాయి, ఎంతెంత నీరు వాడకం ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఖర్చు అవుతుంది, అన్ని విషయాలు వారి ఇంటివి కాకుండా వారికి ఇటువైపున అటువైపున కుడివైపు ఎడమవైపు ఉన్న ఇంట్లో కూడా మేము కనుక్కొని అదొక ప్రాజెక్ట్ వర్క్ గా రాసుకుని తెమ్మన్నాం. ఎందుకంటే ఇంటి నుండే ప్రారంభిద్దామనే ఉద్దేశం మీద మన ఇంటి నుండే అందరూ మేము కూడా తీసుకువెళ్లాం, వాళ్లు తీసుకొచ్చారు. అందరం కూడా ఆ క్లాసులో మరుసటి బాల వికాస్ క్లాసులో మేమందరం కూడా చర్చించుకున్నామండి. చర్చించుకున్నప్పుడు మాకు పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు చాలా చక్కగా చెప్పారండి. మా మమ్మీ ట్యాప్ ఆన్ చేసి యుటెన్సిల్స్ అన్ని కూడా ట్యాప్ ఆన్ చేసి వాటర్ వదిలి దాని కింద కడుగుతున్నారు మేడం గారు అని చెప్పారు. అట్లాగే కొంతమంది పిల్లలు ట్యాప్ ఆన్ చేసి బట్టలు ఉతుకుతున్నారని చెప్పారు. మరికొంతమంది పిల్లలు షవర్ బాత్ కి మామూలు ట్రెడిషనల్ బాత్ కి చాలా వాటర్ వేస్ట్ అవుతుంది మేడం గారు, ఇలా నేను పోసుకుంటే నాకు ఒక్క బకెట్ అయింది, అలా పోసుకునేటట్టే మేము నీళ్లు పట్టి చూస్తే మాకు 6 బకెట్స్ అయింది, ఇంత వేస్ట్ అవుతుంది. మా తాలూకా కిచెన్ బాత్రూమ్ వాటర్ మేము గార్డెనింగ్కి యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా మేడం గారు అంటూ మనకి తిరిగి సలహాలు ఇస్తూ, మేము మాకు పైన స్లాబ్లో వాటర్ పడుతుంది మేడం గారు, గొట్టం నుండి బయటకు పడుతుంటది, మేము మా డాడీకి చెప్పాము పెద్ద డ్రమ్స్ కొనమని, అది సేవ్ చేద్దామా అది యూజ్ చేద్దామని. ఇట్లాగా పిల్లల్లోనే ఒక రకమైన అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు రకరకాలైనటువంటి సలహాలు మాకు చెప్పడం జరిగింది. మేడం గారు కొలాయి తాలూకా వాల్యూమ్ చాలా పెద్దది ఉంది మేడం గారు ట్యాప్ది, అవి చిన్న పెట్టుకుంటే తక్కువ వాటర్ వస్తుంది కదా, అట్లాగా పిల్లలు సలహాలు ఇవ్వడం చెప్పడం జరిగింది. దానివల్ల కూడా మేము మళ్ళీ నెక్స్ట్ ఒక పేరెంటింగ్ కండక్ట్ చేశాము. చేస్తే అప్పుడు ఒక ఇద్దరు పేరెంట్స్ లేచి వాళ్ళు, మా పిల్లలు ససేమిరా మేము ట్యాప్ ఆన్ చేసి వర్క్ చేస్తే ఒప్పుకోవట్లేదండి, మీరు ఎంత వాటర్ కాలో ఒక బకెట్ లో పట్టి తర్వాత మీ పనులు మీరు చేయండి అని చెప్పడం జరిగింది. మాకు అసలు ఒప్పుకోవట్లేదు. మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి, అప్పటికి ఇప్పటికీ మా పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తుంది. మీకు ఇక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఆఫ్ చేయడమో లేక ట్యాప్లు ఆన్ చేసి ఉండే అవి ఆఫ్ చేయడమో అంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మాకు అనిపించింది. మాకు చాలా ఆనందంగా ఉందన్నారండి, మాకు చాలా సంతోషం వేసింది.
చాలా సంతోషం అమ్మా సుధారాణి గారు, మీరు మా శ్రోతలకి చాలా చక్కగా ప్రాక్టికల్ వేలో మీరు విషయాన్ని అందించారు, సంతోషం. మూర్తి గారు,
సాయిరాం,
ఇప్పుడు సుధారాణి గారు ఈ యొక్క కొంతవరకు నీటి ద్వారా వచ్చేటువంటి దీని గురించి, ఆదా గురించి చెప్పారు. మరి అలానే మన యొక్క సొసైటీలో వృక్షాలు ఉన్నాయి కదా, మరి ఆ వృక్షాల వలన మనం ఎంతవరకు మనం చేయగలం అది కూడా మనం కొద్దిగా ఆచరిస్తే బాగుంటుంది. మీరు కాస్త ఎంతకన్నా పెద్ద పిల్లలు యూత్ ఉంటారు, వాళ్ళకి ఈ బ్రహ్మగారు చెప్పిన విషయం కానీ సుధారాణి గారు చెప్పిన విషయంలో కానీ వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ పెద్ద పిల్లలు తేవచ్చు అని మీ అనుభవాన్ని కొన్ని మా శ్రోతలతో పంచుకుంటే బాగుంటుంది.
సాయిరాం రామకృష్ణ గారు, భగవాన్ బాబా వారు చెప్పినటువంటి ఒక చక్కని కొటేషన్ ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి తప్పకుండా. నేచర్ ఈజ్ ద బెస్ట్ ప్రీచర్ అండ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఇది ప్రౌఢ వయస్కులు, ముఖ్యంగా 13-14 సంవత్సరాల వయస్సు నిండినటువంటి బాలబాలికలకు ఈ విషయాన్ని మనము చాలా చక్కగా విశదీకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యష్టి నుండి పరమేష్టి ప్రయాణంలో వారికి అనేక అనేక విషయాలు మనం తెలియజేయాలి. అందులో భాగంగా ఒకటి బాహ్యశుద్ధి, రెండు అంతర్శుద్ధి. ఈ రెండు విషయాలపై అవగాహన కల్పించడంలో మనం కృతకృత్యులం కావాలి. బాహ్యశుద్ధి అంటే అందులో దేహశుద్ధి, కుటుంబశుద్ధి, సమాజశుద్ధి, ఈ మూడు కూడా నిబిడీకృతమై ఉంటాయి. దేహశుద్ధి అంటే కేవలము అన్నపానాదులు స్వీకరించడమే కాదు, ఆచార వ్యవహారాలు, వారి వ్యక్తిగత ప్రవర్తన, వారి దుస్తులు, ఇట్లాంటివన్నీ కూడా వారు గమనిస్తూ వెళ్లాలి. ఇక కుటుంబ శుద్ధి అంటే వారి కుటుంబం వరకు మంచి మేలు, బాగుండడము, బాగులేకపోవడము ఇట్లాంటివి కాకుండా ఇరుగుపొరుగు కుటుంబాల వారితో కూడా ఓర్పు నేర్పు కలిగి సత్సంబంధాలు పెంచుకుని వారితో కూడా సహజీవనం చేస్తూ ఉండడం అనేది కూడా నేర్పాలి. ఇక మూడవది సమాజశుద్ధి. సమాజశుద్ధి అంటే నిత్యము భగవాన్ బాబా వారు చెప్పిన దివ్య సూత్రాలకు అనుగుణంగా సమాజ సేవలు అందిస్తూ సమాజాన్ని ప్రతినిత్యము మంచి వాతావరణంలో ఉంచే విధంగా దివ్యనామస్మరణ చక్కగా అందిస్తూ సమాజశుద్ధి కూడా తోడ్పడాలి. ఇక అంతర్శుద్ధి అంటే మనము నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. ఈ సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు ఏవైతే మానవతా విలువలు ఉన్నాయో వీటిని చక్కగా పోషించి పాలించి పెంపు చేయడం. అలాగే రెండవది మనకి మన బంగారు దేవుడు అందించినటువంటి ప్రవర్తన నియమావళిలో మూడు ముఖ్య సూత్రాలు వ్యక్తిగతమైన ఉన్నాయి. ప్రతినిత్యము జపము, ధ్యానము, సద్గ్రంథ పఠనము, తారసపడిన వారితో మృదు మధుర సంభాషణ. వీటిని కూడా మనము ఈ ప్రౌఢ వయస్కులైనటువంటి బాలబాలికలకు నేర్పవలసిన అవసరం ఉంది. ఇక మూడవ విషయము అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనేక పర్యాయాలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పోషించవలసిన బాధ్యత మనపై ఎంత ఉందో తెలియచేస్తూ ఆర్యధర్మములెల్ల ఆరిపోయే తల్లి భాషను మాట్లాడ తప్పుతోచే, ఆర్యధర్మములెల్ల ఆరిపోయే తల్లి భాషను మాట్లాడ తప్పుతోచే, సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే, సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే, భారతావని భవ్య భాగ్యంబు కాపాడ బాధ్యత అంతా మీదే బాలలారా అంటూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని పోషించవలసిన రీతిని కూడా మనకి తెలియజేశారు. దీనికి గాను మనము ఈ ప్రౌఢ వయస్కులకు మన రామాయణ భారత భాగవత గ్రంథాల్లోని కథలు, అట్లాగే మన దేవుడు అందించినటువంటి చిన్న కథలు అనేక మన వద్ద ఉన్నాయి. వీటిని కూడా ప్రతినిత్యము మన వారికి అందిస్తూ వారితో సహజీవనము చేస్తూ వారిలో మంచి భావాలు పెంపొందించే విధంగా బాల వికాస్ గురువులుగా మనందరం కూడా నిత్యకృషి వల్లై ఉండాలి.
మూర్తి గారు చాలా చక్కగా మా శ్రోతలకి ఏ విధంగా పిల్లల మానసిక ప్రవర్తనకి మనం చేయాలో అనే విషయాలు మీకు బోధించారు. మీ ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి ఒక చిన్న విషయం గుర్తుకొస్తోంది. అన్ని జీవుల్ని కూడా ప్రేమించాలి అనేటువంటిది స్వామి చెప్పేటువంటి విషయం. అప్పుడు జీవులు పర్యావరణంలో ఉంటుంది కాబట్టి అది వస్తుంది. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న విషయం గుర్తుకొస్తోంది. మదనపల్లిలో స్వామి ఒకసారి ఒక పెద్ద సభా సమావేశం జరిగింది కొండ మీద, హార్సిలీ హిల్స్ మీద. కింద నుంచి ఒక ఎనుముని ఏర్పాటు చేశారు నీళ్లు పైకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఆ మూడు రోజుల సమావేశం అయిపోయిన తర్వాత అందరూ కిందకు వస్తున్నారు. స్వామి కూడా బయలుదేరి కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్లి మళ్లీ ఆ ఎనుముని ప్రేమగా నిమిరి, బంగారు ఎంత చక్కటి సేవ చేశావు అని చెప్పారు. ఇటువంటి ఉదాహరణలు కనుక పిల్లలకు మనకు అందిస్తే ఒక కృతజ్ఞతాభావము, ఒక ప్రేమభావము అనేటువంటిది మనకి పెంపొందించేటువంటి అవకాశం మనకి చాలా ఉంటుంది. ఏమండి, మన ఇప్పుడు భ్రమరాంబ గారు ఇంకొక చిన్న విషయం మన శ్రోతలకు మనం అందించాల్సిన విషయం ఉంది. మనము ఈ పంచభూతాల్లో ఉండేటువంటి కాలుష్యాన్ని తెలుసుకున్నాం, దాన్ని నిర్మూలించే విధానం తెలుసుకున్నాం, భారతీయ సంస్కృతి తెలుసుకున్నాం, ఈ పిల్లల్లో మంచి అలవాట్లు ఏర్పడటం నేర్చుకున్నాం. కానీ ఒక మనిషి అతిగా అవసరానికి మించి ఈ యొక్క పంచభూతాల శక్తిని వాడుకోవడం తప్పు. స్వామి ఏం చెప్తారంటే మిస్యూజ్ ఆఫ్ మనీ ఇస్ సిన్ అన్నారు. మనిషి సృష్టించిన ధనమే వాడటమే తప్పైనప్పుడు భగవత్ సృష్టి అయిన పంచభూతాలని ఎక్కువగా వాడుకోవడం తప్పు కాబట్టి పొదుపుగా వీటిని ఎలా వినియోగించుకోవాలో మీరు మీ అనుభవంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాకు శ్రోతలకు అందించమని కోరుతున్నాం.
భగవాన్ బాబా వారు అనేక పర్యాయాలు మనకి మాట పొదుపు అని చెప్పారు. అతిగా మాట్లాడటం వలన వచ్చేటటువంటి నష్టాలు అనేకం ఉన్నాయని ఒక ఉదాహరణ చెప్తారు. నాలుక ఇష్టం వచ్చినట్టుగా నాట్యం ఆడి విడుతుందిట, అది గనక విరుద్ధమైన మాటలైతే చెంప దెబ్బతింటుందిట. నాలుకేమో నాట్యం చేసి పెడుతుందిట, చెంపేమో దెబ్బతింటుందిట. అందువలన మాటని తగిన స్థితిలో ఉంచుకోవాలని, అదేవిధంగా చూపుని, మన వినికిడిని, మన యొక్క అడుగుని, మన యొక్క చేతిని, మనకు పరమాత్మనిచ్చినటువంటి ఈ పంచేంద్రియాలని కూడా పంచభూతాలలో అవి ఎంత నిస్వార్థంగా విరామం లేకుండా ఎలా చేస్తున్నాయో తెలుసుకుంటే మనకి దీని పట్ల ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక కృతజ్ఞతాభావన, తర్వాత దైవము యొక్క సృష్టి విధానాల్లో కూడా ఎన్నో విచిత్ర చిత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సెలవనేది తెలియనటువంటి సూర్యభగవానుడు పొద్దున్నే ప్రత్యక్షమై ప్రపంచానికి వెలుగుని ఇస్తాడు. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా, ఈ చోటు ఆ చోటు లేకుండా అందరి పట్ల గాలి సమానంగా వీస్తూ ఉంటాడు. చందమామ అందరికీ సంతోషాన్ని కలిగిస్తాడు. అదేవిధంగా గిరులు, తరులు, జరులు ఏమీ ఆశించకుండానే పరోపకారాన్ని చేస్తూ దైవం యొక్క ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తూ దైవం యొక్క ఉనికిని మనకి ప్రకృతి ద్వారా తెలియజేస్తున్నాయి. దీనికి భగవాన్ బాబావారు ఒక చిన్న మాట. ఒక మహిళ చాలా ఖరీదైన ముక్కుబుడకను తయారు చేసి వజ్రపు ముక్కులు తీసుకొచ్చి స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ చేయమని స్వామి ముందు పెట్టింది. అప్పుడు స్వామి ఆమె అంది, ఈ ముక్కుబడ చాలా బాగుంది కదా స్వామి అంది. అయ్యో పాపం, జనులు ముక్కుబుడకను చూసి ముచ్చట పడుతున్నారు, ముక్కు తయారు చేసిన వాడిని ఎప్పుడో మర్చిపోయారు అని. ఇందాక మన మూర్తిగారు చెప్పినట్లుగా కృతజ్ఞతా భావన అనేది మానవుని యొక్క సహజ లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాం, బండలు తొక్కుకుంటూ పోతాం, అదే బండ గనక ఒక చక్కని శిల్పి చేతిలో పడితే సుందరమైన విగ్రహంగా తయారయ్యి గుడిలో ప్రవేశించి ధూప దీప నైవేద్యాలతో చక్కని అలంకారాలతో భక్తులందరికీ కనువిందు కలగజేస్తూ హృదయానందాన్ని కలగజేసి దైవ మార్గాన్ని చూపిస్తుంది. దీన్ని బట్టి మీరు చెప్పినట్లుగా దైవం పట్ల కృతజ్ఞతా భావన కలిగి ఉండాలని, పంచభూతాల ద్వారా మనం అణువణువున పరమాత్మని యొక్క ఉనికిని గుర్తించుకుంటూ ముందుకు సాగితే ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య. భగవాన్ బాబావారిని కూడా మనం పాట పాడతాం, ఇహపర సుఖదాయక సాయి అని పాడతాం. అటువంటి తేట తెల్లంగా చెప్పి మానవ జీవితాలను ఉద్ధరించడానికొచ్చిన పరమాత్ముని అడుగుజాడలలో మనం ఆచరిస్తూ మన దగ్గర చేరిన పిల్లల్ని ఉత్సాహపరుస్తూ తరతమ భేదాలు లేకుండా అందరినీ ఐకమత్య భావంతో కలపడానికి ప్రయత్నం చేయాలి. నాకొక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది, చెప్తాను. రామకృష్ణ గారు, మాకు నెల్లూరు దగ్గరలో పాటూరిని 10 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో స్వామి మందిరం ఉంది. పచ్చని పొలాల మధ్యలో, చక్కని తోట మధ్యలో ఈ మందిరం ఉన్నది. అక్కడ బాల వికాస్ పిల్లలు 60 మంది వరకు వస్తూ ఉంటారు ఆదివారం. ఆ పక్కనే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ ఒక 52 ఆదివారాలుగా పిల్లల్ని దత్తలాగా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని పిలుచుకొచ్చాము. మనం రెగ్యులర్ గా ఉండేటువంటి ఈ బాల వికాస్ పిల్లల మధ్య కూర్చోబెట్టడానికి చూస్తే వాళ్లు చాలా ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యి వాళ్ల పక్కన కూర్చోలేకపోయారు. వాళ్ళు ఎందుచేతనంటే వాళ్ళు జుట్టు సరిగా లేక కట్టుకున్న ఒంటి మీద బట్ట కూడా అడదీయంగా ఉండి ఉండటం చేత వాళ్ళు వీళ్ళ పక్కన కూర్చోవడానికి వీళ్ళు చక్కగా స్నానాలు చేసి బొట్టు పెట్టుకుని విభూది పెట్టుకుని చక్కని వస్త్రాలు ధరించి వచ్చారు. ఆ పిల్లల్ని కూర్చోమంటే కొంచెం సిగ్గుగా ఫీల్ అయ్యారు. అటువంటి సమయంలో మేము నెక్స్ట్ వీక్ నుంచి ఆ పిల్లలకి మందిరంలోని స్నానాలు చేయించి సమితి వారి యొక్క సహకారంతో స్నానాలు చేయించి వారికి షాంపూలు సబ్బులు ఇచ్చి తలలు దువ్వి మంచి బట్టలిచ్చి వీళ్లతో పాటు కూర్చోబెడితే మాకు పిల్లలకి నృత్యం నేర్పించడానికి ఒక మాస్టర్ మంచి కంజర్ వాయిస్తూ నృత్యం చేస్తుంటే ఆ పిల్లలు ఈ పిల్లలు చూడటానికి వచ్చిన పేరెంట్స్ ఎంతో ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటే మాకు కన్ను పండుగగా ఉంది. అదేవిధంగా పిల్లలు ఆ బయట తోటలో ఉన్నటువంటి ఆ పువ్వులు కాయలు ఆ సీతాకొక వాటన్నింటినీ సీతాకొక చిలుకలు లాంటి వాటిని చూస్తుంటే ఎంతో ఆనందపడిపోతున్నారు. అప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టినానా, సృష్టి ఇంత అందంగా ఉంటే సృష్టికర్త ఎంత సుందరాకారుడో గుర్తించుకోవాలి. అందువలన సృష్టి ఎంతో అపురూపమైనది, సృష్టికర్త అంతకంటే ప్రేమాస్పదుడు. ప్రేమని వెదజిల్లి సర్వజీవుల యందు పరమాత్ముడు ఉంటాడు గనక మమాత్మ సర్వభూతాంతరాత్మ అనే భావనతో అందరి పట్ల ప్రేమ సౌభ్రాతృత్వం అనేటువంటి భావనతో ఉన్నప్పుడు భారతదేశమేగాక యావత్ ప్రపంచం కూడా శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతుందని భావనతో ఈ ఇన్సిడెంట్ మీకు చెప్పాను. తదుపరి
మన భ్రమరమ్మ గారు, మీరు చాలా చక్కటి విషయాన్ని అందించారు శ్రోతలకి. ముఖ్యంగా ఆ పాటూరులో ఆ పిల్లల్ని ఆ కేర్ తీసుకోవటం, వాళ్ళని మీరు చక్కగా తయారు చేయటం చాలా చాలా చక్కటి విషయం. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి ప్రకృతిలోని అందాలు చూపినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇంత అందమైన ప్రకృతిని సృష్టించిన భగవంతుడిని కూడా వాళ్ళకి ఆ అవేర్నెస్ కలుగుతుందనే విషయాన్ని ఇప్పుడు మీ మాటల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అమ్మా సుధారాణి గారు, మీరు ఇందాక నుంచి కూడా చక్కగా ప్రాక్టికల్ వేలో మీరు అనుభవించిన అనుభవాలు చెప్పారు. ఈ విషయంగా కూడా మీరు ఇంకొద్దిగా పెద్ద స్థాయి పిల్లలకి ఎలా మీరు చెప్తారో మీ అనుభవంలో ఉండే సంఘటనలు కొన్ని చెప్పండి, పాఠకులతో పంచుకోండి, శ్రోతలతో పంచుకోండి.
అసలు మనం వాతావరణ కాలుష్యం గురించి చెప్పుకున్నాము. అంటే వాతావరణ కాలుష్యం అంటే ఏంటి అంటే, ఉండకూడనివి చేరకూడనివి అందులో ఉండడం. ఉదాహరణకి బియ్యంలో రాళ్లు అట్లా తీసుకుంటే మన వాతావరణంలో కొద్దిపాటి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, కొద్దిపాటి జడవాయువులు, నీటి ఆవిరి ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాతావరణంలో ఉండేవి ఏంటంటే ఎక్కువ శాతం 50% కార్బన్ డైఆక్సైడ్ చేరుతుంది, అట్లాగే ఓజోన్, నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అని సిఎఫ్సీలను 17% ఉన్నాయి, నైట్రస్ ఆక్సైడ్ అని, అలాగే సీసపు పార్టికల్స్ అని, అవన్నీ కూడా వెహికులర్ అండ్ ఇండస్ట్రియల్ విడుదలబడినటువంటి పొగలో నుండి వచ్చినటువంటి ధూళి కణాలలో ఉండేటువంటి అంశాలు. సో వీటి వలన ఏం జరుగుతుంది అనేది మనం పిల్లలకి బాల వికాస్ లో స్వామి చెప్పిన అంశాలతో పాటు మన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రేమించాలని చెప్పాం కదా, కాబట్టి ఈ అంశాలను కూడా గురువులుగా మేము చెప్పడం జరుగుతుంది. చెప్పేటప్పుడు పిల్లలకి వీటి వల్ల ఏంటి మేడం గారు మనకు వచ్చే నష్టం అని అడిగితే, వీటిని గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అంటారు అని చెప్పి, భూగోళం వేడెక్కుతుంది, అని మనం అందరం అనుకుంటున్నాం. పేపర్లో ఇస్తున్నారు, ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చినటువంటి డైరెక్ట్ గా సన్ రేస్ భూమిని తాకినప్పుడు భూమి దాన్ని కొంత ఉంచుకుని మిగతా కొంతని తిరిగి రేడియేట్ చేస్తుంది. చేసినప్పుడు అది బయటకు వెళ్లకుండా వాతావరణంలో ఉండేటువంటి ఈ వాయువులన్నీ కూడా దాన్ని పట్టి ఉంచుతున్నాయి. వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఆ ఉంచడం వల్ల మన భూమి వేడెక్కడం జరుగుతుంది. వీటిని ఎట్లా వస్తున్నాయి, వీటికి కారణం ఏంటి? వృక్షో రక్షతి రక్షిత అని మనం చెప్పాలి పిల్లలకి. మెయిన్ కారణం ఏంటంటే డిఫారెస్టేషన్, అడవుల్ని నరకడము. అవసరానికి మించి దీనికి ముఖ్యంగా పిల్లల్లో చెప్పాలి, మనలో చేరకూడని ఉన్నాయి గుణాలు. మనలో ఉండవలసినవి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు, చేరకూడనివి మన కాలుష్యం. ఇందాక మాషార్ చెప్పారు భావ కాలుష్యం అని, థాట్ పొల్యూషన్. అందులో మనకు ఉండకూడనివి ఏంటంటే దురాశ, అతిగా కోరికలు, మితిమీరిన ఆశలు. ఇవన్నీ వల్ల మానవుడు తన కోసమే కాకుండా ఇంకా తన తరాల వారి తరాల వారికి సరిపోయినంత సంపాదించిన ఇంకా కావాలనేటువంటి ఒక తత్వం వల్ల మనం ఇవన్నీ జరగడం జరుగుతుంది. వీటిని మనం ఎట్లా దీన్ని మనం చెయ్యాలనేది పిల్లలకి చెప్పినప్పుడు పిల్లలకి మా వరకు మేము మా బాల వికాస్ పిల్లల వరకు మేమేం చేస్తున్నామంటే మేం చేయగలిసింది పిల్లలందరికీ కూడా వారి బర్త్డేస్ కి ప్రతి పిల్లలకు కూడా గిఫ్ట్ కింద బహుమతి కింద ఒక మొక్కని ఇచ్చి నాటమని చెప్పడం. తర్వాత స్కూల్స్ లోను గ్రౌండ్స్ లోను పబ్లిక్ ప్లేసెస్ లోను పిల్లవాళ్ళు ఇంటి దగ్గరగా ఉన్నటువంటి స్థలం చూసుకుని ఆ పిల్లవాళ్ళకి ఆ మొక్కని ఇచ్చి అక్కడ నాటించి దాని బాధ్యత. అది కొంతవరకు పెరిగిందాకా దానికి చుట్టూ కంచి వేయడము, వాటరింగ్ చేయడము, దానంతటా అది మళ్లీ పెరిగేటట్టు అయ్యేందాకా దాని గురించి రెస్పాన్సిబిలిటీ ఆ విద్యార్థికి అప్పచెప్పడము. కొంతవరకు బాల వికాస్ పిల్లల మేరకు కూడా అటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేస్తూ ఈ మొక్కల్ని పెంచి వృక్షో రక్షతి రక్షిత, ప్రకృతికి మనం ఏ చిన్న సహాయం చేసినా అది మనకు అమితమైన సహాయాన్ని ఇస్తుంది. ఆ చెట్టు కూడా బాధపడే బాధను కూడా, పుట్టినప్పుడు నీకు ఉయ్యాలనవుతున్నాను, చనిపోయేటప్పుడు కట్టెతో నీతో కలిసి నేను సాయం నీ వరకు వస్తున్నాను, కాని నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. పాడు గాలిని నేను ప్రాణం నా కడుపు నింపుకుంటున్నాను, ప్రాణవాయువుని నీకు అందిస్తున్నాను, నా మొరను వినండి, మమ్మల్ని నరకకండి, మీరు కష్టాలని కోరి తెచ్చుకోకండి అని వాటి బాధని చెప్తున్నట్టు గేయ రూపంలో పిల్లలకి ఈ వృక్షాల మీద మేము పాటలు రాసి అలాగే నాటికలు చేసి పిల్లల్లో దీని మీద డిఫారెస్ట్ మీద అవేర్నెస్ ప్రయత్నం చేస్తున్నాం.
సాయిరాం, ఇప్పటి వరకు సత్యసాయి భగవాను యొక్క దివ్య అనుగ్రహశిస్సుల వలన ఇక్కడ మన రేడియో సాయివారి సౌజన్యం వలన ఇక్కడ ఉండేటువంటి సాంకేతిక నిపుణులు సాయి సోదరుల యొక్క సహకారంతో ఇక్కడ ముఖ్యంగా వచ్చినటువంటి దూరం నుంచి వచ్చినటువంటి బాల వికాస గురువులు టిఎస్ఎన్ మూర్తి గారు, భ్రమరాంబ గారు, సుధారాణి గారుతో వారికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా సత్యసాయి స్వరూపులైనటువంటి శ్రోతల అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పించుకుంటూ జై సాయిరాం.
మీరు ఇంతవరకు పరమేశ్వరి తత్వానికి పునాది శ్రీ సత్యసాయి బాల వికాస్ అనే అంశంపై సీనియర్ బాల వికాస్ గురువులు పాల్గొన్న గోష్ఠీ కార్యక్రమం విన్నారు. ఇందులో శ్రీమతి బ్రహ్మరాంబ గారు, శ్రీమతి సుధారాణి గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ టిఎస్ఎన్ మూర్తి గారు పాల్గొన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు.